అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అలిఫ్ లామ్ మీమ్, ఇది అల్లాహ్ గ్రంథము. ఇందులో ఏమాత్రం సందేహము లేదు. అల్లాభీతి కలవారికి ఈ గ్రంథం మార్గదర్శకం. వారు అగోచర విషయాలను విశ్వసిస్తారు, నమాజును స్థాపిస్తారు, మేము ప్రసాదించిన దాని నుండి మా మార్గములో ఖర్చు చేస్తారు. మేము నీపై అవతరింపచేసిన గ్రంథాన్ని, నీకు పూర్వం అవతరింపచేసిన గ్రంథాలను విశ్వసిస్తారు, పరలోకాన్ని దృఢంగా నమ్ముతారు. ఇలాంటి వారు తమ ప్రభు తరఫు నుండి రుజుమార్గములో ఉన్నారు. సాఫల్యం పొందేవారు వారే. ఈ విషయాలను తిరస్కరించిన వారిని నీవు హెచ్చరించినా హెచ్చరించకపోయినా ఒకటే, వారు విశ్వసించేవారు కారు. అల్లాహ్ వారి హృదయాలకు వారి చెవులకు ముద్ర వేశాడు, వారి కన్నులపై తెర పడింది, వారు కఠిన శిక్షకు అర్హులు. అల్లాను అంతిమ దినాన్ని మేము విశ్వసించాము అని అనేవారు కూడా కొందరు ఉన్నారు, కాని వాస్తవంగా వారు విశ్వాసులు కారు. అల్లాను విశ్వాసులను వారు మోసం చేస్తున్నారు, కాని యదార్థంగా వారు తమను తాము తప్ప మరెవరినీ మోసం చెయ్యటం లేదు. అయితే ఈ విషయాన్ని వారు గ్రహించటం లేదు. వారి హృదయాలకు ఒక రోగం పట్టుకుంది. అల్లాహ్ ఆ రోగాన్ని మరింత అధికం చేశాడు. వారు చెప్పే ఈ అబద్ధానికి గాను వారికి వ్యధాభరితమైన శిక్ష పడుతుంది. అవధిలో కల్లోలాన్ని రేకెత్తించకండి అని వారితో అన్నప్పుడల్లా వారు మేము సంస్కర్తలము మాత్రమే అని అంటారు. జాగ్రత్త, వాస్తవంగా వారే అసలు కల్లోలాన్ని సృష్టించేవారు, కాని వారు గ్రహించటం లేదు. ఇతరులు విశ్వసించిన విధంగానే మీరూ విశ్వసించండి అని వారితో అన్నప్పుడు వారు మూర్ఖులు విశ్వసించిన విధంగా మేము విశ్వసించాలా అని జవాబిస్తారు. జాగ్రత్త, వాస్తవానికి వారే మూర్ఖులు, కాని అది వారికి తెలియదు. విశ్వాసులను కలిసినప్పుడు వారు మేము విశ్వసించాము అని అంటారు, కాని తమ సైతానులను ఏకాంతంగా కలిసినప్పుడు వారు అసలు మేము మీతోనే ఉన్నాము, వారిని కేవలం ఎగతాళి చేస్తున్నాము అని అంటారు. అల్లాహ్ వారిని ఎగతాళి చేస్తున్నాడు, ఆయన వారికి వ్యవధిని ఇస్తూ పోతున్నాడు. వారు తలబిరుసుతనం వల్ల అంధులై గమ్యరహితంగా తిరుగుతూ పోతున్నారు. సన్మార్గానికి బదులుగా అపమార్గాన్ని కొనుక్కున్న ప్రజలు వారే, కాని వారి ఈ బేరం వారికి లాభదాయకమైంది కాదు. వారు ఏమాత్రం సత్యమార్గములో లేరు. వారి ఉపమానం ఇలా ఉంది. ఒక వ్యక్తి నిప్పు రాజేసినంతనే పరిసరాలన్నీ ప్రకాశించాయి. అప్పుడు అల్లాహ్ వారి కంటి వెలుగును హరింపజేసి అంధకారములో ఏమీ కానరాని స్థితిలో వారిని వదిలాడు. వారు చెవిటివారు, మూగవారు, గ్రుడ్డివారు, ఇక వారు రుజుమార్గానికి మరలి రారు. లేదా మరొక ఉపమానం. ఆకాశము నుండి భారీగా వర్షం కురుస్తోంది, దానికి తోడు చిమ్మ చీకట్లు, ఉరుములు, మెరుపులు. ఉరుముల భీకర ధ్వని విని మృత్యుభయం చేత వారు తమ వ్రేళ్లను చెవులలో దూర్చుకుంటారు. అల్లాహ్ ఈ సత్య తిరస్కారులను అన్ని వైపుల నుండి పరివేష్టించి ఉన్నాడు. వారి పరిస్థితి, మెరుపులు వారి దృష్టిని ఎగరవేసుకుపోతాయా అనే విధంగా ఉంది. వెలుగును చూసినప్పుడల్లా వారు కొంత దూరం నడుస్తారు, చీకటి క్రమ్ముకోగానే ఆగిపోతారు. అల్లా కోరితే వారి వినికిడిని వారి చూపును సంపూర్ణంగా నశింపజేసేవాడే. నిశ్చయంగా ఆయన ప్రతిదీ చేయగల సమర్థుడు. మానవులారా, మిమ్మల్ని మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువును ఆరాధించండి. దీని ద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది. మీ కొరకు భూమిని పాన్పుగాను ఆకాశాన్ని కప్పుగాను సృష్టించినవాడు పైనుండి వర్షాన్ని కురిపించి తద్వారా అన్ని రకాల పంటలు పండే ఏర్పాటు చేసి మీకు ఉపాధి కల్పించినవాడు ఆయనే. ఇది మీకు తెలిసినప్పుడు ఇతరులను అల్లాకు సమానులుగా నిలబెట్టకండి. మేము మా దాసునిపై అవతరింపజేసిన గ్రంథం గురించి, అది మా గ్రంథం అవునో కాదో అని మీకు సందేహం ఉన్నట్లయితే దాని వంటి ఒక్క సూరానైనా మీరు రచించి తీసుకురండి. మీ సహచరులందరినీ పిలుచుకోండి. ఒక్క అల్లా తప్ప మరెవరి సహాయాన్నైనా పొందండి. మీరు సత్యవంతులే అయితే ఈ పని చేసి చూపించండి. కాని మీరు అలా చెయ్యకపోతే నిశ్చయంగా ఎన్నటికీ చెయ్యలేరు. భయపడండి మానవులు రాళ్లు ఇంధనం కాగల ఆ అగ్నికి. అది సత్య తిరస్కారుల కొరకు తయారు చెయ్యబడింది. ప్రవక్త, ఈ గ్రంథాన్ని విశ్వసించి దాని బోధనలకు అనుగుణంగా తమ నడవడికను తీర్చిదిద్దుకునేవారికి సంతోషవార్త వినిపించు. కాలువలు ప్రవహించే ఉద్యానవనాలు వారి కొరకు సిద్ధంగా ఉన్నాయి అని. ఆ వనాలలోని పండ్లు ఆకారములో భూలోకములోని పండ్లను పోలి ఉంటాయి. తినటానికి ఏమైనా పండ్లు ఇవ్వబడినప్పుడల్లా వారు, ఇలాంటి పండ్లే పూర్వం భూలోకములో మాకు ఇవ్వబడేవి అని అంటారు. అక్కడ వారి కొరకు పవిత్రలైన భార్యలు ఉంటారు. వారు అక్కడే శాశ్వతంగా ఉంటారు. అవును, దోమ లేక దానికంటే మరీ అల్పమైన వస్తువును దృష్టాంతంగా చెప్పటానికి అల్లాహ్ ఎంతమాత్రము సిగ్గుపడడు. ఈ దృష్టాంతాన్నే సత్య స్వీకారులు చూసి ఇది తమ ప్రభు తరఫు నుండి వచ్చిన సత్యమే అని గ్రహిస్తారు. కాని సత్య తిరస్కారులు వాటిని విని ఈ ఉపమానాల ద్వారా అల్లా చెప్పదలచుకున్నదేమిటి అని ప్రశ్నిస్తారు. ఈ విధంగా అల్లా ఒకే విషయంతో ఎంతో మందిని అపమార్గం వైపునకు తీసుకుపోతాడు. ఎంతో మందికి రుజుమార్గాన్ని చూపుతాడు. అల్లాహ్ దీని ద్వారా అపమార్గం పట్టించేది వీరినే. అల్లా ఆజ్ఞలను ఉల్లంఘించేవారు అల్లా తీసుకున్న ప్రమాణాన్ని దృఢపరచిన తరువాత భంగపరచేవారు కలిపి ఉంచండి అని అల్లా ఆదేశించిన దాన్ని తెంచేవారు ఇంకా భూమిలో కల్లోలాన్ని రేకెత్తించేవారు వాస్తవంగా నష్టపడేవారు వీరే. మీరు అల్లా పట్ల తిరస్కార వైఖరిని ఎలా అవలంబించగలుగుతారు? వాస్తవానికి ప్రాణము లేని మీకు ఆయన ప్రాణం పోశాడు. మళ్లీ మీ ప్రాణాన్ని తీసేది ఆయనే. తిరిగి మిమ్మల్ని బ్రతికించేది ఆయనే. చివరకు మీరంతా ఆయన వద్దకే మరలిపోతారు. ఇంకా ఆయనే ధరణిలో ఉన్న సమస్తాన్ని మీ కొరకు సృష్టించినవాడు. తరువాత తన ధ్యానాన్ని పైకి మరల్చి సప్తాకాశాలను సృజించినవాడు ఆయనే. ప్రతి విషయమూ క్షుణ్ణంగా తెలిసినవాడు ఆయనే. ఈ సంఘటనను జ్ఞాపకం తెచ్చుకో. నేను భూమిలో ఒక ప్రతినిధిని సృష్టించబోతున్నాను అని నీ ప్రభువు తన దూతలతో అన్నప్పుడు వారు భూవ్యవస్థను అస్తవ్యస్తం చేసి రక్తాన్ని చిందించేవాణ్ణి నియమించబోతున్నావా ప్రభూ? మేము నీ స్తోత్రము చేస్తూ నీ గొప్పతనాన్ని కొనియాడుతూ నీ పవిత్ర నామాన్ని స్మరిస్తూనే ఉన్నాము కదా అని విన్నవించుకున్నారు. దానికి అల్లాహ్, మీకు తెలియనివన్నీ నాకు తెలుసు అని సమాధానం పలికాడు. తరువాత అల్లాహ్ ఆదంకు అన్ని వస్తువుల పేర్లు నేర్పాడు. వాటిని దూతలకు చూపించి, ప్రతినిధి నియామకం సంక్షోభానికి దారితీస్తుందనే మీ అభిప్రాయమే నిజమైతే వీటి పేర్లు కాస్త నాకు చెప్పండి అని అల్లాహ్ వారిని అడిగాడు. వారు కడు వినమ్రులై ఇలా అన్నారు, ప్రభూ, దోషరహితుడవు నీవే, నీవు తెలిపినది తప్ప మాకు మరేమీ తెలియదు. వాస్తవంగా సర్వం తెలిసినవాడవు, సర్వాన్ని అర్థం చేసుకోగలవాడవు నీవే. అప్పుడు అల్లాహ్ ఆదంతో, ఈ వస్తువుల పేర్లను నీవు వారికి తెలుపు అని అన్నాడు. ఆదం వారికి వాటి పేర్లన్నీ తెలుపగానే అల్లాహ్ ఇలా ప్రకటించాడు, భూమ్యాకాశాలలో మీకు గోప్యంగా ఉన్న సత్యాలన్నీ నాకు తెలుసని, మీరు ప్రకటించేవి మీరు దాచేవి అన్నీ నాకు తెలుసని నేను మీకు చెప్పలేదా? మేము దూతలకు, మీరు అందరూ ఆదంకు తలవంచండి అని ఆదేశించినప్పుడు వారందరూ తలవంచారు. కాని ఇబ్లీసు ధిక్కరించాడు, దురహంకారానికి గురి అయ్యాడు, అవిధేయులలో కలసిపోయాడు. మళ్లీ మేము ఆదముతో ఇలా అన్నాము, నీవు నీ భార్య ఇద్దరూ కలసి స్వర్గములో నివసించండి, ఇక్కడ మీరు మీకు ఇష్టమైన దానిని యథేచ్ఛగా తినండి, కాని ఈ చెట్టు దరిదాపులకు పోవద్దు, ఒకవేళ పోతే మీరు అతిక్రమణదారులలో కలసిపోతారు. చివరకు షైతాను వారిద్దరినీ ఆ చెట్టు వైపునకు ఆకర్షించి మా ఆజ్ఞాపాలన నుండి దూరం చేశాడు, వారిని తమ పూర్వపు స్థితి నుండి తొలగించి వదిలివేశాడు. అప్పుడు మేము ఇలా ఆజ్ఞాపించాము, ఇక మీరంతా ఇక్కడ నుండి దిగిపోండి, మీరు ఒకరికొకరు శత్రువులు, ఒక పరిమిత కాలం వరకు మీరు భూలోకములో ఉండి అక్కడే జీవితం గడపవలసి ఉంది. అప్పుడు ఆదము తన ప్రభువు నుండి కొన్ని మాటలు నేర్చుకుని పశ్చాత్తాపడుతూ క్షమాభిక్ష అర్థించాడు. అతని ప్రభువు అతని వేడుకోలును మన్నించాడు, ఎందుకంటే ఆయన అమితంగా క్షమించేవాడు, కనికరించేవాడును. మేము ఇలా తెలిపాము, మీరంతా ఇక్కడి నుండి దిగిపోండి, ఇకపై నా తరఫు నుండి ఏదైనా ఉపదేశం మీ వద్దకు వచ్చినప్పుడు నా ఈ ఉపదేశాన్ని అనుసరించేవారికి ఏ విధమైన భయం కాని విచారం కాని కలిగే అవకాశం ఉండదు. దానిని స్వీకరించటానికి నిరాకరించేవారు, మా వాక్యాలు అసత్యాలని తృణీకరించేవారు నరకాగ్నిలోకి పోతారు, అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు. ఇశ్రాయేలు వంశీయులారా, నేను మీకు ప్రసారించిన కానుకను గురించి ఆలోచించండి, మీరు నాతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చండి, నేను మీతో చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాను, నాకు మాత్రమే మీరు భయపడండి, నేను ఇప్పుడు పంపిన గ్రంథాన్ని విశ్వసించండి, ఇదివరకే మీ వద్ద ఉన్న దివ్య గ్రంథాన్ని అది ధృవీకరిస్తుంది, కనుక మీరే అందరికంటే ముందు దానిని తిరస్కరించేవారు అవకండి. అల్పధరకు నా వాక్యాలను అమ్మకండి, నా ఆగ్రహానికి భయపడండి, సత్యాన్ని అసత్యంతో కలిపి దానిని కలగాపులగం చెయ్యకండి, బుద్ధిపూర్వకంగా సత్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చెయ్యకండి, నమాజును స్థాపించండి, జకాతును ఇవ్వండి, నా సాన్నిధ్యములో వినమ్రులై తలవంచేవారితో పాటు మీరు వినమ్రులై తలవంచండి, సన్మార్గాన్ని అవలంబించండి అని మీరు ఇతరులకైతే ఉపదేశిస్తారు, కాని మిమ్మల్ని మీరు మరచిపోతారేమిటి? వాస్తవానికి మీరు ధర్మగ్రంథాన్ని పారాయణం చేస్తారు, అయినా మీరు బుద్ధిని బొత్తిగా ఉపయోగించరేమిటి? సహనం ద్వారా, నమాజు ద్వారా సహాయం పొందండి. నిస్సందేహంగా నమాజు కష్టతరమైన కార్యం, కాని అల్లాకు విధేయులైన దాసులకు అది ఎంతమాత్రం కష్టం కాదు. వారు తాము ఎట్టకేలకు తమ ప్రభువును కలుసుకోవలసి ఉందని, ఆయన వైపునకే మరలిపోవలసి ఉందని నమ్ముతారు. ఇశ్రాయీలు వంశీయులారా, నేను మీకు చేసిన మహోపకారాన్ని, మిమ్మల్ని ప్రపంచంలోని జాతుల్లోకెల్లా ఘనత గల ఒక జాతిగా ఆదరించిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోండి. ఎవరూ ఎవరికీ ఏమాత్రము తోడ్పడలేని, ఎవరి సిఫారసు అంగీకరించబడని, పరిహారం తీసుకుని ఎవరినీ విడుదల చెయ్యని, అపరాధులకు సహాయం ఎక్కడ నుండి లభించని ఆ దినానికి మీరు భయపడండి. ఫిరౌను ప్రజల బానిసత్వం నుండి మేము మీకు విముక్తి కలిగించిన సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. వారు మిమ్మల్ని ఘోర హింసకు గురి చేసేవారు. మీ కుమారులను వధించి మీ కుమార్తెలను సజీవంగా విడిచిపెట్టేవారు. ఇందులో మీ ప్రభువు తరఫు నుండి మీకు కఠిన పరీక్ష ఉండినది. సముద్రాన్ని చీల్చి మేము మీకు మార్గం ఏర్పాటు చేసిన సంఘటనను గుర్తుకు తెచ్చుకోండి. ఆ తరువాత దాని నుండి మిమ్మల్ని సురక్షితంగా ఆవలి ఒడ్డుకు చేరవేశాము. మీ కళ్ల ముందే ఫిరౌను ప్రజలను మేము అందులో ముంచివేశాము. మేము మూసాను 40 రేయింబవళ్ల నిర్ణీత కాలం వరకు పిలిచినప్పుడు మీరు అతను లేకపోవటాన్ని చూసి ఆవుదూడను ఆరాధ్య దైవంగా చేసుకున్నారు. ఆ విధంగా మీరు ఘోర దురాచారానికి పాల్పడ్డారు. అయినప్పటికీ మీరు కృతజ్ఞులవుతారేమో అని మేము మిమ్మల్ని క్షమించాము. గుర్తుకు తెచ్చుకోండి, ఈ ఘోర పాతకంలో మీరు మునిగి ఉన్నప్పుడు మీరు రుజుమార్గాన్ని పొందగలందులకు మేము మూసాకు గ్రంథాన్ని, గీతురాయిని ప్రసాదించాము. జ్ఞాపకం తెచ్చుకోండి, అల్లా ప్రసాదించిన ఈ కానుకతో తిరిగి వచ్చిన మూసా తన జాతి ప్రజలతో ఇలా అన్నాడు, జనులారా, ఆవుదూడను ఆరాధ్య దైవంగా ఎన్నుకుని మీకు మీరే అన్యాయం చేసుకున్నారు. కనుక పశ్చాత్తాపంతో క్షమాభిక్ష కొరకు మీరు మీ సృష్టికర్తను వేడుకోండి. మీలోని ఘోర పాతకులను సంహరించండి. మీ సృష్టికర్త దృష్టిలో ఇదే మీకు అత్యంత శ్రేయస్కరమైనది. అప్పుడు మీ సృష్టికర్త మీ పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు. ఆయన ఎక్కువగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడును. మూసాతో మీరు అన్న మాటలను జ్ఞప్తికి తెచ్చుకోండి. మూసా, మేము అల్లాను నీతో మాట్లాడుతూ ఉండగా కళ్లారా చూడనంత వరకు నీ మాటలను ఎంతమాత్రం విశ్వసించం. అదే సమయంలో మీరు చూస్తూ ఉండగానే ఒక భయంకరమైన పిడుగు మీపై పడింది. మీరంతా నిర్జీవులై నేలకొరిగారు. మళ్లీ మేము ప్రాణం పోసి మిమ్మల్ని లేపాము. కనీసం ఈ ఉపకారం తరువాతైనా మీరు కృతజ్ఞత చూపుతారేమో అని మేము మీపై మేఘాల ఛాయను కల్పించాము. మన్ సల్వాలను మీ కొరకు ఆహారంగా దించి మేము మీకు ప్రసాదించిన వాటిలో పరిశుభ్రము పరిశుద్ధము అయిన వస్తువులను తినండి అని చెప్పాము. అయినప్పటికీ మీ పూర్వీకులు మా ఆజ్ఞలను ఉల్లంఘించారు. అయితే వారు మాకు ఏమాత్రం అన్యాయం చేయలేరు, తమకు తామే అన్యాయం చేసుకున్నారు. గుర్తుకు తెచ్చుకోండి, మేము మీతో ఇలా అన్నాము, మీ ముందు ఉన్న ఈ నగరములో ప్రవేశించండి. అక్కడ పండే పంటలను మీ ఇష్టానుసారం తృప్తిగా తినండి. కాని వినమ్రులై తలవంచుతూ నగర ద్వారములో ప్రవేశించాలి. హిత్తతున్ హిత్తతున్ అంటూ ముందుకు సాగిపోవాలి. అప్పుడు మేము మీరు చేసిన తప్పులను మన్నిస్తాము, సజ్జనులను అత్యధికంగా అనుగ్రహిస్తాము. కాని దుర్మార్గులు మేము వారితో అన్న మాటలను సమూలంగా మార్చివేశారు. కనుక దుర్మార్గం చేసిన వారిపై మేము ఆకాశము నుండి ఆపదను దింపాము. ఇది వారు చూపుతూ వచ్చిన అవిధేయతలకు శిక్ష. జ్ఞాపకం తెచ్చుకోండి, మూసా తన ప్రజల కొరకు నీటి కోసం ప్రార్థించినప్పుడు మేము, నీవు ఆ కొండరాతిని నీ చేతికర్రతో కొట్టు అని ఆదేశించాము. తదనుగుణంగా కొండరాయి నుండి 12 ఊటలు పెల్లుబుకాయి. ప్రతి తెగవారు తమ నీరు త్రాగే స్థలాన్ని కనుగొన్నారు. అప్పుడు వారికి ఈ విధంగా ఆదేశించబడింది, అల్లాహ్ మీకు ప్రసాదించిన దానిని తినండి త్రాగండి, కాని ధరణిపై కల్లోలము రేకెత్తిస్తూ తిరగకండి. మీరు మూసాకు చేసిన ఫిర్యాదును జ్ఞాపకం తెచ్చుకోండి. ఒకే రకమైన భోజనాన్ని మేము భరించలేకుండా ఉన్నాము. భూమిలో ఉత్పత్తి అయ్యే ఆకుకూరలు, కూరగాయలు, గోధుమలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పప్పుదినుసులు మొదలైనవి మా కొరకు పండించు అని నీవు నీ ప్రభువును ప్రార్థించు. అప్పుడు మూసా ఇలా అడిగాడు, శ్రేష్టమైన దానికి బదులుగా నీచమైన దానిని కోరుకుంటున్నారా? సరే, మంచిది, ఏదో ఒక పట్టణానికి మీరంతా తరలిపొండి, అక్కడ మీరు కోరేదంతా దొరుకుతుంది. చివరకు వారు తీవ్ర అవమానానికి, పరాభవానికి, దురవస్థకు, దుర్భర దారిద్ర్యానికి గురి అయ్యారు. ఇంకా వారు అల్లా ఆగ్రహానికి అర్హులయ్యారు. అదంతా వారు అల్లా వాక్యాలను తిరస్కరించిన దాని ఫలితం, ప్రవక్తలను అన్యాయంగా చంపిన దాని ఫలం, అల్లా పట్ల అవిధేయత చూపిన దాని పరిణామం, షరీయత్తు హద్దులను మాటిమాటికి అతిక్రమించిన దాని పర్యవసానం. అరేబియా ప్రవక్తను విశ్వసించేవారు కాని, యూదులు కాని, క్రైస్తవులు కాని, సాబీయులు కాని, ఎవరైనా సరే అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించి మంచి పనులు చేసిన వారికి నిస్సందేహంగా వారి ప్రభువు వద్ద మంచి ప్రతిఫలం ఉంది. వారికి ఏ విధమైన భయం కాని, విచారం కాని కలిగే అవకాశం లేదు. మేము తూరు పర్వతాన్ని ఎత్తి మీపై నిలిపి మీ చేత చేయించిన ప్రమాణాన్ని గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు మేము మీకు ప్రసాదిస్తున్న గ్రంథాన్ని దృఢంగా పట్టుకోండి, అందులో ఉన్న ఆజ్ఞలను, ఉపదేశాలను జ్ఞాపకం ఉంచుకోండి. దీని ద్వారానే మీరు భయభక్తుల బాటలో నడువగలరు అని బోధించాము. కాని తరువాత మీరు ఆ వడంబడికను త్రోసిరాదన్నారు. అయినప్పటికీ అల్లాహ్ మిమ్మల్ని తన అనుగ్రహానికి, కారుణ్యానికి దూరం చెయ్యలేదు, లేకపోతే మీరు ఎప్పుడో వినాశానికి గురి అయి ఉండేవారు. సబ్బత్ శాసనాన్ని ఉల్లంఘించిన మీ వారి గాథ మీకు బాగా తెలుసు. మేము వారిని అందరూ అసహ్యంగా, నీచంగా చూసే కోతులుగా మారిపోండి అని శపించాము. ఈ విధంగా మేము వారి ముగింపును ఆ కాలం వారికి, భావితరాల వారికి ఒక గుణపాఠంగాను, భయభక్తులు కలవారికి ఒక హితోపదేశంగానూ చేశాము. ఈ సంఘటనను కూడా గుర్తుకు తెచ్చుకోండి. మూసా తన జాతి వారితో, అల్లాహ్ మిమ్మల్ని ఒక గోవును బలిగా ఇవ్వండి అని ఆజ్ఞాపిస్తున్నాడు అని అన్నప్పుడు వారు, మాతో నీవు పరిహాసమాడుతున్నావా అని బదులు పలికారు. అవివేకుల మాదిరిగా నేను మాట్లాడకుండా నన్ను రక్షించమని అల్లాను శరణు వేడుకుంటున్నాను అని మూసా అన్నాడు. అప్పుడు వారు, సరే, ఆ ఆవును గురించి వివరంగా మాకు చెప్పు అని నీవు నీ ప్రభువును అడుగు అని మూసాను కోరారు. అతను ఇలా సమాధానం చెప్పాడు, అది ముసలిది కాదు, లేగదూడా కాదు, మధ్య వయస్సులో ఉన్న ఆవు అయి ఉండాలి అని అల్లా అంటున్నాడు, కనుక ఆజ్ఞాపించిన విధంగా చెయ్యండి. వారు ఇంకా అడిగారు, దాని రంగు ఏదై ఉండాలో నీ ప్రభువును అడిగి మాకు చెప్పు. మూసా, అది మెరిసే పసుపు వన్నె కలిగి చూసేవారికి మనోహరంగా కనిపించాలి అని అల్లా ఆజ్ఞ అని వారికి తెలిపాడు. మళ్లీ వారు ఇలా అన్నారు, అసలు ఏ విధమైన ఆవు కావాలో నీ ప్రభువును అడిగి మాకు స్పష్టంగా తెలుపు, దానిని నిర్ణయించటంలో మాకు సందేహం కలిగింది, అల్లా కోరితే మేము దానిని కనుగొంటాం. మూసా, అది ఏ కృషి చెయ్యనిదై, భూమి దున్ననిదై, మోటలాగనిదై, ఏ లోపమూ లేనిదై, పరిపూర్ణారోగ్యము కలిగినదై ఉండాలి అని అల్లా అంటున్నాడు అని వారికి జవాబు చెప్పాడు. ఆ, అర్థమైంది, నీవు ఇప్పుడు సరి అయిన గుర్తులు చెప్పావు అని వారు పలికారు. అప్పుడు వారు ఆవును బలి ఇచ్చారు, లేకపోతే వారు అలా చేసేవారు కాదు. మరొక సంఘటనను కూడా మీరు గుర్తుకు తెచ్చుకోండి. మీరు ఒక వ్యక్తిని హత్య చేశారు, దానిని గురించి మీలో మీరు వాదులాడుకుంటూ హత్యానేరాన్ని ఒకళ్లపైనొకళ్లు మోపుకోవటం ప్రారంభించారు. కాని మీరు గుప్తంగా ఉంచుతున్న దానిని బట్టబయలు చెయ్యటానికే అల్లా నిర్ణయం చేశాడు, కనుక మేము హతుని శవాన్ని దాని ఒక భాగంతో కొట్టండి అని వారిని ఆజ్ఞాపించాము. చూడండి, మృతులను అల్లా ఎలా బ్రతికిస్తాడు. మీరు అర్థం చేసుకోవాలని తన సూచనలను మీకు ఎలా చూపుతాడు, కాని ఈ సూచనలను చూసిన తరువాత కూడా మీ హృదయాలు కఠినమైపోయాయి, పాషాణాల మాదిరిగా కాదు వాటికంటే కూడా కఠినమైపోయాయి, ఎందుకంటే రాళ్లల్లో కొన్నింటి నుండి శలయేళ్లు ప్రవహిస్తాయి, కొన్ని పగలగా వాటి నుండి నీరు చిమ్ముతుంది, మరికొన్ని అల్లాకు భయపడి కంపించి నేల కొరుగుతాయి. జాగ్రత్త, మీరు చేస్తున్నదంతా అల్లాకు తెలియకుండా లేదు. ముస్లిములారా, వారు మీ సందేశాన్ని విశ్వసిస్తారనే ఇంకా మీరు ఆశిస్తున్నారా? వాస్తవానికి వారిలోని ఒక వర్గానికి అల్లా ప్రవచనం విని బాగా అర్థం చేసుకుంటూనే బుద్ధిపూర్వకంగా దానిని తారుమారు చేసే అలవాటు ఉంది. ప్రవక్త ముహమ్మదును విశ్వసించిన వారిని వారు కలిసినప్పుడు మేము ఆయనను విశ్వసించాము అని అంటారు, కాని వారు ఏకాంతంగా ఒకరినొకరు కలిసినప్పుడు మీకేమన్నా బుద్ధి ఉందా? అల్లా మీకు స్పష్టం చేసిన విషయాలను వారి ముందు ఎందుకు వెల్లడి చేస్తారు? మీ ప్రభువు సమక్షంలో మీకు వ్యతిరేకంగా వాటిని నిదర్శనాలుగా వారు వినియోగించటానిక అని అంటారు. వారు దాచేదంతా వెల్లడి చేసేదంతా అల్లాకు తెలుసని వారికి నిజంగానే తెలియదా? వారిలో నిరక్షరాస్యుల వర్గం మరొకటి ఉంది, వారికి గ్రంథజ్ఞానం ఎంతమాత్రం లేదు. లేనిపోని ఆశలను కోరికలను పెంచుకుని కేవలం వట్టి ఊహలతో జీవిస్తూ పోతున్నారు. షరీయత్తు గ్రంథాన్ని స్వహస్తాలతో రచించి తద్వారా తుచ్చ ప్రయోజనం పొందే నిమిత్తం ఇది అల్లా వద్ద నుండి వచ్చింది అని ప్రజలకు చెప్పేవారికి వినాశం తప్పదు. వారి ఈ స్వహస్త లిఖిత రచన కూడా వారి వినాశానికి దారితీస్తుంది, వారి ఈ సంపాదన కూడా వారి సర్వనాశనానికి కారణభూతమవుతుంది. ఇంకా వారు నరక జ్వాలలు మమ్మల్ని ఏమాత్రం ముట్టుకోవు, ఒకవేళ మాకు శిక్ష పడినప్పటికీ అది కేవలం కొన్ని రోజులు మాత్రమే అని అంటారు. వారిని అడగండి, అల్లా నుండి మీరేమన్నా వాగ్దానం పొందారా? ఆయన దాన్ని భంగం చెయ్యలేకపోవటానికి, లేక అల్లా బాధ్యత వహించినట్లు మీకు తెలియని విషయాలను మీరు అల్లాకు ఆపాదించి చెబుతున్నారా? అసలు నరకాగ్ని మిమ్మల్ని ఎందుకు ముట్టుకోదు? పాపము సంపాదించి పాపజాలములోనే ఇరుక్కుపోయేవారు నరకవాసులు, వారు నరకములోనే శాశ్వతంగా ఉంటారు. విశ్వసించి మంచి పనులు చేసేవారే స్వర్గవాసులు, వారు స్వర్గములోనే శాశ్వతంగా ఉంటారు. మేము ఇస్రాయిలు సంతానం నుండి మరొక వాగ్దానాన్ని తీసుకున్నాము, దానిని కూడా జ్ఞాపకం తెచ్చుకోండి. అల్లాను తప్ప మరెవరినీ ఆరాధించకూడదు, తల్లిదండ్రులను బంధువులను అనాథులను నిరుపేదలను ఆదరించాలి. ప్రజలను సహృదయంతో పలుకరించాలి. నమాజును స్థాపించాలి. జకాతు ఇవ్వాలి. కాని కొందరు తప్ప మీరంతా వాగ్దాన భంగం చేశారు. ఇప్పటికీ మీరు దానిని లక్ష్య పెట్టటం లేదు. మేము మీ నుండి తీసుకున్న మరొక వాగ్దానాన్ని గుర్తుకు తెచ్చుకోండి. మీరు ఒకరినొకరు చంపుకోరాదు. గృహాల నుండి బహిష్కరించుకోరాదు. దానిని మీరు అంగీకరించారు. దానికి మీరే స్వయంగా సాక్షులు. కాని మీరే నేడు మీ సోదరులను సంహరిస్తున్నారు. మీలోని ఒక వర్గం వారిని మీరు వారి ఇండ్ల నుండి బహిష్కరిస్తున్నారు. దౌర్జన్యంగా అన్యాయంగా మీరు వారికి వ్యతిరేకంగా ముఠాలను కడుతున్నారు. వారు మీ వద్దకు యుద్ధ ఖైదీలుగా వచ్చినప్పుడు వారి విమోచన ధనం విషయంలో మీరు బేరం చేస్తున్నారు. అసలు మీరు వారిని ఇళ్ల నుండి బహిష్కరించటమే అధర్మం. మీరు దైవగ్రంథములోని ఒక భాగాన్ని విశ్వసించి మరొక భాగాన్ని తిరస్కరిస్తారా? మీలో ఇలా చేసేవారిని ఇహలోక జీవితములో ఘోర అవమానానికి, పరలోకములో తీవ్రమైన బాధకు గురి చెయ్యటం తప్ప మరొక శిక్ష ఏముంటుంది? మీ చేష్టలు అల్లాకు తెలియకుండా లేవు. జాగ్రత్త. పరలోకాన్ని విక్రయించి దానికి బదులుగా ప్రాపంచిక జీవితాన్ని కొనుక్కున్నవారు వీరే. కనుక వారికి పడే శిక్ష తగ్గదు. వారికి ఏ సహాయమూ లభించదు. మేము మూసాకు దివ్యగ్రంథాన్ని ప్రసాదించాము. అతని తరువాత వరుసగా ప్రవక్తలను పంపాము. చివరకు మరియము కుమారుడైన ఈసాకు స్పష్టమైన సూచనలు ఇచ్చి పంపాము. పరిశుద్ధాత్మ ద్వారా అతనికి సహాయం చేశాము. మీ మనోవాంఛలకు ప్రతికూలంగా ఉన్నదానిని తీసుకుని ఏ ప్రవక్త అయినా మీ వద్దకు వచ్చినప్పుడు మీరు ఆయన పట్ల తలబిరుసుతనంతో ప్రవర్తించారు. కొందరిని తిరస్కరించారు, మరికొందరిని చంపారు. ఇదేమి వైఖరి? వారు మా హృదయాలు సురక్షితంగా ఉన్నాయి అని అంటారు. కాదు, అది నిజం కాదు. అసలు విషయం ఏమిటంటే వారి అవిశ్వాస వైఖరి కారణంగా అల్లాహ్ వారిని శపించాడు. కనుక వారు విశ్వసించటం అనేది కాని పని. అల్లా నుండి వారి వద్దకు ఇప్పుడు వచ్చిన గ్రంథం పట్ల వారి ప్రవర్తన ఎలా ఉంది? వారి వద్ద పూర్వము నుండే ఉన్న దైవ గ్రంథాన్ని ఈ గ్రంథం ధృవీకరిస్తున్నప్పటికీ దీని రాకపు ముందు అవిశ్వాసులపై విజయం ప్రసాదించు అని వారు ప్రార్థిస్తూ వచ్చినప్పటికీ, తీరా అది వచ్చిన తరువాత వారు దానిని గుర్తించి కూడా తిరస్కరించారు. అటువంటి తిరస్కారులపై అల్లా శాపం అవతరించుగాక. తమ హృదయాలను తృప్తిపరచటానికి వారు అనుసరించే మార్గం ఎంత నీచమైనది. అల్లాహ్ తన ఇష్టానుసారం తన దాసులలోని ఒకరిపై తన అనుగ్రహాన్ని అవతరింపజేశాడనే ద్వేషం వల్ల వారు అల్లా పంపిన ఆ ఉపదేశాలను తిరస్కరిస్తున్నారు. కనుక వారు ఆగ్రహంపై ఆగ్రహానికి గురి అయ్యారు. ఇటువంటి అవిశ్వాసులకు తీవ్ర పరాభవంతో కూడుకున్న శిక్ష పడుతుంది. వారితో అల్లా అవతరింపజేసిన దానిని విశ్వసించండి అని అన్నప్పుడు, మా వద్దకు వచ్చిన దానిని మాత్రమే మేము విశ్వసిస్తాము అని అంటారు. తమ గ్రంథం కానటువంటి ప్రతిదానిని, అది సత్యమైనప్పటికీ వారి వద్ద పూర్వం నుండే ఉన్నదానిని అది ధృవీకరిస్తున్నప్పటికీ వారు దానిని తిరస్కరిస్తారు. సరే, వారిని ఇలా అడుగు, మీ వద్దకు వచ్చిన దానినే మీరు మనఃపూర్వకంగా విశ్వసించేవారే అయితే ఇంతకు పూర్వం ఇస్రాయిలు వంశంలో పుట్టిన అల్లా ప్రవక్తలను ఎందుకు హత్య చేస్తూ వచ్చారు? ఎంత స్పష్టంగా ఉన్న సూచనలను మూసా మీ వద్దకు తీసుకువచ్చాడు. అతను కొంచెం అటు పోగానే మీరు ఆవుదూడను ఆరాధ్య దైవంగా చేసుకున్నారు. ఎంత దుర్మార్గులు మీరు! మేము తూరు పర్వతాన్ని ఎత్తి మీపై నిలిపి మీతో చేయించిన ప్రమాణాన్ని కూడా గుర్తుకు తెచ్చుకోండి. మేము మీకు చేస్తున్న ఉపదేశాలను స్థిరంగా పాటించండి, జాగ్రత్తగా వినండి అని మేము నొక్కి చెప్పాము. మీ పూర్వీకులు మేము విన్నాము కాని శిరసావహించేది లేదు అని చెప్పారు. అసత్యారాధన వల్ల వారి హృదయాలు ఆవుదూడ మీది ప్రేమతో నిండిపోయాయి. ముహమ్మద్, వారితో ఇలా చెప్పు, మీరు విశ్వాసులే అయితే ఈ చెడు చేష్టలను చెయ్యమని ఆదేశించే మీ ఈ విశ్వాసం చాలా విచిత్రమైనది. ఇంకా వారిని ఇలా అడుగు, ఒకవేళ అల్లా వద్ద పరలోక నివాసం మానవులందరికీ కాక కేవలం మీకు మాత్రమే ప్రత్యేకించబడితే, మీరు మీ ఈ అభిప్రాయంలో సత్యవంతులే అయితే మీరు మరణాన్ని తప్పక కోరాలి. వారు ఎప్పటికీ మరణాన్ని కోరరు అనే విషయాన్ని నమ్ము, ఎందుకంటే వారు స్వహస్తాలతో సంపాదించి అక్కడకు పంపిన దాని కారణంగా వారు అక్కడికి వెళ్లటానికి ఇష్టపడరు. ఈ దుర్మార్గుల మనస్తత్వం అల్లాకు బాగా తెలుసు. జీవితం పట్ల అందరికంటే ఎక్కువ వ్యామోహం వీరిలోనే ఉందనే విషయాన్ని నీవు గ్రహిస్తావు. ఈ విషయంలో వారు ముష్రిక్కులనే మించిపోయారు. వారిలోని ఒక్కొక్క వ్యక్తి ఏదో ఒక విధంగా 1000 సంవత్సరాలు బ్రతకాలని కోరుకుంటాడు, కాని దీర్ఘాయుర్దాయం వారిని శిక్ష నుండి ఎంతమాత్రం తప్పించలేదు. వారు ఏ ఏ పనులు చేస్తున్నారో వాటిని అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు. ప్రవక్త, వారితో ఇంకా ఇలా చెప్పు, జిబ్రీలు పట్ల విరోధం ఉన్న ప్రతివాడు ఈ యథార్థాన్ని గ్రహించాలి. అల్లా ఆజ్ఞతోనే అతను ఈ ఖురానును నీ హృదయ ఫలకంపై అవతరింపజేశాడు. పూర్వం వచ్చిన అన్ని గ్రంథాలను అది ధృవీకరిస్తుంది, అవి నిజమని బలపరుస్తుంది. విశ్వసించేవారికి అది హితోపదేశం, సాఫల్యం సిద్ధిస్తుందని తెలిపే శుభవార్త. జిబ్రీలు పట్ల వారికున్న విరోధానికి కారణం ఇదే అయితే వారికి ఇలా తెలుపు, అల్లాకు, ఆయన దూతలకు, ఆయన ప్రవక్తలకు, జిబ్రీలుకు, మికాయిలుకు ఎవరు శత్రువులో అటువంటి అవిశ్వాసులకు అల్లా శత్రువు. సత్యాన్ని స్పష్టంగా ప్రకటించే వాక్యాలను మేము నీపై అవతరింపజేశాము. అవిధేయులు తప్ప మరెవ్వరూ వాటిని తిరస్కరించరు. వారు ఏదైనా వాగ్దానం చేసినప్పుడల్లా వారిలోని ఏదో ఒక వర్గం దానిని త్రోసిపుచ్చటం ఎల్లప్పుడూ జరుగుతూ రాలేదా? అంతేకాదు, మనఃపూర్వకంగా విశ్వసించని వారు చాలామంది వారిలో ఉన్నారు. వారి వద్ద పూర్వం నుంచే ఉన్న దైవ గ్రంథాన్ని ధృవపరుస్తూ ఏ ప్రవక్త అయినా అల్లా తరఫు నుండి వచ్చినప్పుడు గ్రంథ ప్రజలలోని ఒక వర్గం వారు అల్లా గ్రంథాన్ని దానిని గురించి ఏమీ తెలియని వారుగా త్రోసిపుచ్చారు. సులైమాను రాజ్యం పేరు చెప్పి సైతానులు ప్రచారం చేసే విషయాలను వారు అనుసరించసాగారు, కాని వాస్తవానికి సులైమాను ఎన్నడూ అవిశ్వాసానికి ఒడిగట్టలేదు. అసలు అవిశ్వాసానికి పాల్పడింది ప్రజలకు చేతబడిని బోధించే సైతానులే. వారు హారూతు, మారూతు అనే ఇద్దరు దైవదూతలపై బాబిలోనియాలో అవతరింపజేసిన దాని వెంట పడ్డారు. ఎవరికైనా ఆ విద్యను నేర్పినప్పుడు ఆ దైవదూతలు స్పష్టంగా ఇలా హెచ్చరిక చేసేవారు, జాగ్రత్త, మేము కేవలం ఒక పరీక్ష మాత్రమే, అవిశ్వాసానికి గురికాకు. అయినప్పటికీ వారు భార్యాభర్తలను వేరు చేసే విద్యను ఆ దూతల వద్ద నేర్చుకున్నారు. అల్లా అనుమతి లేకుండా వారు ఈ విద్య ద్వారా ఎవరికీ ఏమాత్రమూ హాని కలిగించలేరనే విషయం సుస్పష్టం. కాని వారు నేర్చుకున్నది వారికి నష్టం కలిగించేదే కాని లాభం కలిగించేది ఎంతమాత్రం కాదు. ఈ విద్యను కొనేవారికి పరలోక సౌఖ్యాలలో ఏమాత్రం భాగం లేదనే విషయం వారికి బాగా తెలుసు. ఎంత తుచ్చమైన సొమ్ముకు బదులుగా వారు తమ ఆత్మలను అమ్ముకున్నారో వారికి తెలిస్తే ఎంత బాగుండేది. వారు విశ్వసించి భయభక్తుల మార్గాన్ని అవలంబించి ఉన్నట్లయితే దానికి అల్లా వద్ద వారికి లభించి ఉండే ప్రతిఫలం ఎంతో శ్రేష్టమైనది. దీనిని వారు గ్రహిస్తే ఎంత బాగుండేది. విశ్వసించిన ఓ ప్రజలారా, రాయినా అనకూడదు, ఉందుర్నా అనండి,
ప్రతి మాటను శ్రద్ధతో వినండి. ఈ అవిశ్వాసులు అత్యంత ఘోరమైన శిక్షకు అర్హులు. సత్య సందేశాన్ని తిరస్కరించిన వారు గ్రంథ ప్రజలైనా లేక ముష్రికులైనా వారికి మీపై మీ ప్రభువు తరపు నుండి ఏ మేరూ అవతరించటం సుతరాము ఇష్టం లేదు. కాని అల్లాహ్ తాను కోరిన వారిని తన కరుణ కొరకు ఎన్నుకుంటాడు. అల్లాహ్ అమితంగా అనుగ్రహించేవాడు. మేము మా ప్రవచనం ఒకదానిని రద్దు చేసినా లేక మరపింపజేసినా దాని స్థానంలో దానికంటే శ్రేష్టమైన దానిని లేక కనీసం దానితో సమానమైన దానిని తీసుకువస్తాం. అన్నింటి మీద అల్లాకు సర్వాధికారాలున్న విషయం మీకు తెలియదా? భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపత్యం కేవలం అల్లాకే చెందుతుందని, ఆయన తప్ప మిమ్మల్ని సంరక్షించేవారు మీకు సహాయం చేసేవారు మరెవ్వరూ లేరనే సంగతి మీకు తెలియదా? పూర్వం మూసాను అడిగిన ప్రశ్నల వంటి వాటినే మీరు మీ ప్రవక్తను అడుగుదామనుకుంటున్నారా? వాస్తవానికి విశ్వాస వైఖరిని అవిశ్వాస వైఖరిగా మార్చుకున్నవాడు సన్మార్గం తప్పుతాడు. గ్రంథ ప్రజలలోని పలువురు మిమ్మల్ని ఏదో ఒక విధంగా విశ్వాస మార్గం నుండి మరల్చి మళ్లీ అవిశ్వాస మార్గం వైపునకు తీసుకుపోదామని కోరుతున్నారు. సత్యం వారికి సుస్పష్టం అయినప్పటికీ వారి ఈ కోరికకు కారణం వారి మనస్సులలో ఉన్న అసూయ. అయితే అల్లాహ్ తన తీర్పును అమలు పరిచే వరకు మీరు సహించి వారిని క్షమించండి. మీరు నిశ్చింతగా ఉండండి. అల్లాకు అన్నింటి మీద సర్వాధికారాలు ఉన్నాయి. నమాజును స్థాపించండి, జకాతు ఇవ్వండి. మీ భవిష్యత్తు కోసం మీరు చేసి ముందుగా పంపించే సత్కార్యాలను మీరు అల్లా వద్ద చూస్తారు. మీరు చేసేదంతా అల్లా దృష్టిలో ఉంది. యూదులు కాని వారెవ్వరూ లేక క్రైస్తవులు కాని వారెవ్వరూ స్వర్గంలో ప్రవేశించలేరు అని వారు ప్రకటిస్తారు. ఇవి వారి కాంక్షలు మాత్రమే. వారిని ఇలా అడుగు, మీరు అనేది సత్యమే అయితే దానికి నిదర్శనాలేమిటో చూపండి. అసలు మీలోగాని మరెవ్వరిలోగాని ఏ విధమైన ప్రత్యేకత లేదు. వాస్తవమేమిటంటే ఎవరు తమను తాము అల్లా పట్ల విధేయతకు అంకితం చేసుకుని ఆచరణలో సన్మార్గం అవలంబిస్తారో దానికి వారు తమ ప్రభువు వద్ద మంచి ప్రతిఫలం పొందుతారు. అటువంటి వారికి భయం కాని దుఃఖం కాని కలిగే అవకాశం ఎంతమాత్రం లేదు. క్రైస్తవుల వద్ద సత్యమనేది ఏమీ లేదు అని యూదులు అంటారు. యూదుల వద్ద సత్యమనేది ఏమీ లేదు అని క్రైస్తవులు అంటారు. కాని వారు ఉభయులు చదివేది దైవగ్రంథమే. గ్రంథ జ్ఞానము లేని వాళ్లు కూడా ఇదే విధంగా ప్రగల్భాలు పలుకుతారు. వీరందరిలో ఉన్న అభిప్రాయ భేదాలను గురించి నిశ్చయంగా అల్లాహ్ ప్రళయ దినమునాడు తీర్పు చెబుతాడు. అల్లా ఆరాధనాలయాలలో ఆయన నామ సంస్మరణను నిషేధించి వాటి వినాశానికి ఒడిగట్టేవానికంటే పరమ దుర్మార్గుడెవడు? అటువంటి వారు ఆరాధనాలయాలలో అడుగు పెట్టటానికి అర్హులు కారు. ఒకవేళ వారు వాటిలో ప్రవేశించినా భయపడుతూ ప్రవేశించాలి. కాని వారికి ప్రపంచంలో తీవ్ర పరాభవము పరలోకములో ఘోర శిక్ష తప్పవు. ప్రాక్పశ్చిమాలన్నీ అల్లావే. మీరు మీ ముఖాన్ని ఏ దిక్కుకు తిప్పినా అక్కడ మీకు అల్లా సమ్ముఖము లభిస్తుంది. అల్లాహ్ అంతటా వ్యాపించుకున్నాడు. ఆయన అంతా తెలిసినవాడు. అల్లాహ్ ఒకరిని తన కుమారుడుగా చేసుకున్నాడని వారు అంటారు. కాని అల్లాహ్ ఆ విషయాలకు అతీతుడు. ఆయన అత్యంత పవిత్రుడు. అసలు యథార్థం ఏమిటంటే భూమ్యాకాశాలలో ఉన్నవన్నీ ఆయన సొంతమే. అవన్నీ ఆయన ఎడల విధేయతకు అంకితమైనవే. ఆయన ఆకాశాలకు భూమండలానికి సృష్టికర్త. తాను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన దానిని కేవలం అయిపో అని ఆజ్ఞాపిస్తాడు. అది వెంటనే అయిపోతుంది. అల్లా స్వయంగా మాతో ఎందుకు మాట్లాడడు? లేక ఏదన్నా సూచన మా వద్దకు ఎందుకు రాదు అని అజ్ఞానులు అడుగుతారు. వారికి పూర్వం వారు కూడా ఇవే ప్రశ్నలను అడిగేవారు. సన్మార్గం తప్పిన వారందరి మనస్తత్వాలు ఒకటే. నమ్మేవారికి మేము మా సూచనలను స్పష్టం చేశాము. దీనికంటే స్పష్టమైన సూచన మరొకటి ఏముంటుంది? సత్య జ్ఞానాన్ని ప్రసాదించి నిన్ను మేము శుభవార్త తెలిపేవానిగా, హెచ్చరిక చేసేవానిగా పంపాము. నరకవాసం ఎన్నుకున్న వారిని గురించి నీవు ఎంతమాత్రం బాధ్యుడవు, జవాబుదారుడవు కావు. నీవు ఓ ముహమ్మద్ వారి విధానాన్ని అవలంబించనంత వరకు యూదులు క్రైస్తవులు నీ వంటే సంతోషం వ్యక్తం చెయ్యరు. అల్లా చూపిన మార్గమే సరి అయిన మార్గం అని నీవు వారికి స్పష్టం చెయ్యి. దివ్య జ్ఞానం నీ వద్దకు వచ్చిన పిదప కూడా ఒకవేళ నీవు వారి కోరికలకు లొంగిపోతే నిన్ను అల్లా పట్టు నుండి రక్షించే మిత్రుడు సహాయుడు ఎవడూ లేడు. మేము గ్రంథాన్ని ప్రసాదించిన వారు దానిని పఠించవలసిన విధంగా పఠిస్తారు. దానిని వారు హృదయపూర్వకంగా విశ్వసిస్తారు. దాని ఎడల తిరస్కార భావం చూపేవారే అసలు నష్టపడేవారు. ఇస్రాయిలు వంశీయులారా, నేను మీకు ప్రసాదించిన అనుగ్రహాన్ని జ్ఞాపకం చెయ్యండి. ప్రపంచంలోని అన్ని జాతుల కంటే మిమ్మల్ని నేను ఒక అత్యుత్తమమైన జాతిగా ఆదరించాను. భయపడండి ఆ దినానికి. ఆనాడు ఎవరూ ఎవరికీ ఏమాత్రమూ ఉపయోగపడరు. ఎవరి నుండి పరిహారం స్వీకరించబడదు. ఏ సిఫారసు ఎవరికీ లాభకరం కాదు. ఇంకా ఈ అపరాధులకు ఎక్కడ నుండి ఏ సహాయము లభించదు. మరొక సందర్భాన్ని కూడా జ్ఞాపకం తెచ్చుకోండి. ఇబ్రాహీమును అతని ప్రభువు కొన్ని విషయాలలో పరీక్షించాడు. వాటన్నింటిలో అతను పూర్తిగా నెగ్గాడు. అప్పుడు అతని ప్రభువు ఇలా అన్నాడు, నేను నిన్ను మానవులందరికీ నాయకునిగా చెయ్యబోతున్నాను. ఇబ్రాహీము తన ప్రభువును ఇలా అడిగాడు, ఈ నీ వాగ్దానం నా సంతానానికి కూడా వర్తిస్తుందా? అప్పుడు అల్లాహ్, నా వాగ్దానం దుర్మార్గులైన వారికి వర్తించదు అని సమాధానం చెప్పాడు. ఈ గృహాన్ని మేము మానవులందరికీ కేంద్రంగానూ శాంతి నిలయంగానూ చేశాము. ఇబ్రాహీము ఆరాధన కొరకు నిలబడిన ప్రదేశాన్ని శాశ్వతమైన నమాజు స్థలంగా చేసుకోవలసిందని ప్రజలను మేము ఆదేశించాము. ఇంకా నా ఈ గృహాన్ని దానికి ప్రదక్షిణం చేసేవారి కొరకు, దానిలో ఎతకాఫు పాటించేవారి కొరకు, రుకూ సజదాలు చేసేవారి కొరకు పరిశుద్ధంగా ఉంచవలసిందని ఇబ్రాహీమును ఇస్మాయిలును నిర్దేశించాము. ఆ తరువాత ఇబ్రాహీము అల్లాను ఇలా అర్థించాడు, ప్రభూ, ఈ నగరాన్ని సుఖశాంతుల నగరం చెయ్యి. ఈ నగరవాసులలో అల్లాను పరలోకాన్ని విశ్వసించేవారికి అన్ని రకాల పండ్లు ఫలాలు ఆహారంగా ప్రసాదించు. అప్పుడు అతని ప్రభువు ఇలా జవాబు పలికాడు, విశ్వసించని వారికి కూడా ఇహలోకపు తాత్కాలిక జీవితావసరాలను ప్రసాదిస్తాను, కాని చివరకు వారిని నరకయాతన వైపునకు ఈడుస్తాను. అది అత్యంత దుర్భరమైన నివాస స్థలం. ఇబ్రాహీము ఇస్మాయిలు ఈ ఇంటి గోడలను ఎత్తేటప్పుడు ఈ విధంగా ప్రార్థించేవారు, ఓ మా ప్రభూ, మా ఈ సేవను నీవు దయతో స్వీకరించు. నీవు అందరి మొరలు ఆలకించేవాడవు, అన్నీ తెలిసినవాడవు. ప్రభూ, మా ఇద్దరినీ నీకు విధేయులుగా చేసుకో. పూర్తిగా నీ విధేయతకే అంకితమయ్యే ఒక జాతిని మా సంతతి నుండి ఆవిర్భవింపచెయ్యి. నీ ఆరాధనారీతులను మాకు తెలుపు. మా తప్పులను మన్నించు. నీవు అమితంగా క్షమించేవాడవు మరియు అనంతంగా కరుణించేవాడవు. ప్రభూ, నీ వాక్యాలు వారికి వినిపించి నీ గ్రంథాన్ని దివ్య జ్ఞానాన్ని వారికి బోధించి వారి జీవితాలను తీర్చిదిద్దే ఒక ప్రవక్తను స్వయంగా వారి జాతి నుండే వారిలో పుట్టించు. నీవు సాటిలేని సర్వాధికారివి, అనుపమ ప్రజ్ఞాశాలివి. ఇబ్రాహీము విధానాన్ని ఇక ద్వేషించేవాడెవడు? తనను తాను అజ్ఞానానికి అహంభావానికి గురి చేసుకునేవాడు తప్ప. ప్రపంచంలో మా సేవ కొరకు మేము ఎన్నుకున్న వ్యక్తి ఇబ్రాహీము. పరలోకములో అతను సజ్జనులతో పాటు ఉంటాడు. అతను ఎలాంటివాడంటే, ముస్లిమువు అయిపో అని అతని ప్రభు అతనితో అన్నప్పుడు అతను వెంటనే, నేను విశ్వ ప్రభువు యొక్క ముస్లిమును, అయిపోయాను అని జవాబు పలికాడు. ఇదే మార్గములో నడవండి అని ఇబ్రాహీము తన సంతానానికి హితోపదేశం చేశాడు. ఈ ఉపదేశాన్నే యాహూబు కూడా తన సంతానానికి చేశాడు. నా బిడ్డలారా, ఈ ధర్మాన్నే అల్లాహ్ మీ కొరకు ఎన్నిక చేశాడు. కనుక మీరు మరణించే వరకు ముస్లిములుగానే ఉండండి. యాహూబు మృత్యుదశలో ఉన్నప్పుడు మీరు అక్కడ ఉన్నారా? మరణించే ముందు అతను తన కుమారులను ఇలా అడిగాడు, బిడ్డలారా, నా తరువాత మీరు ఎవరిని ఆరాధిస్తారు? వారంతా ఇలా సమాధానం చెప్పారు, మీరు మీ పెద్దలైన ఇబ్రాహీము, ఇస్మాయిలు, ఇస్హాకు దేవుడుగా భావించిన ఆ ఏకైక దేవుణ్ణే మేము ఆరాధిస్తాము, మేము ఆయనకే ముస్లిములమై ఉంటాము. వారంతా గతించిన ఒక సంఘం. వారు సంపాదించింది వారిది, మీరు సంపాదించేది మీది. వారు చేసిన దాన్ని గురించి మిమ్మల్ని అడగటం జరగదు. యూదులుగా మారితేనే రుజుమార్గము లభిస్తుంది అని యూదులు అంటారు. క్రైస్తవులుగా మారితేనే ధర్మ మార్గం పొందగలుగుతారు అని క్రైస్తవులు అంటారు. మీరు వారితో ఇలా అనండి, కాదు, మేము అన్ని మార్గాలను విసర్జించి ఒక్క ఇబ్రాహీము మార్గాన్నే అనుసరిస్తాము. ఇబ్రాహీము ముష్రికులలోని వాడు కాదు. ముస్లిములారా, ఇలా ప్రకటించండి, మేమంతా అల్లాను, ఆయన మా వైపునకు పంపిన హితోపదేశాన్ని విశ్వసించాము. ఇంకా ఇబ్రాహీము, ఇస్మాయిలు, ఇస్హాకు, యాహూబు, యాహూబు సంతానంపై అవతరించిన దానిని, మూసాకు, ఈసాకు, ఇతర ప్రవక్తలందరికీ వారి ప్రభు ప్రసాదించిన దానిని మేము విశ్వసించాము. వారిలో ఏ ఒక్కరి పట్ల మేము భేదభావం చూపము. మమ్మల్ని మేము ముస్లిములుగా అల్లాకు సమర్పించుకున్నాము. మీరు విశ్వసించినట్లే వారు విశ్వసిస్తే అప్పుడు వారు ధర్మ మార్గములో ఉన్నట్లు. కాని వారు ఒకవేళ దీనికి వైముఖ్యం చూపితే కేవలం వైషమ్యంతో మంకుపట్టు పడుతున్నారన్నది విషదము. కనుక వారి బారి నుండి మిమ్మల్ని ఆదుకునేందుకు అల్లా చాలు. మీరు నిశ్చింతగా ఉండండి, ఆయన అన్నీ వింటాడు, ఆయనకు అన్నీ తెలుసు. వారితో ఇలా చెప్పండి, అల్లా యొక్క రంగును స్వీకరించండి. అల్లా రంగు కంటే మరెవరి రంగు శ్రేష్టతరమైనది? మేము కేవలం ఆయననే ఆరాధిస్తాము. ప్రవక్త, వారితో ఇలా అను, అల్లా విషయములో మీరు మాతో వాదులాడుతారా? వాస్తవానికి ఆయనే మాకు ప్రభువు, మీకు ప్రభువు. మా కర్మలు మాకు, మీ కర్మలు మీకు. మేమైతే మా దాస్యాన్ని కేవలం అల్లాకే ప్రత్యేకం చేసుకున్నాము. లేకపోతే ఇబ్రాహీము, ఇస్మాయిలు, ఇస్హాకు, యాహూబు, యాహూబు సంతానము వీరంతా యూదులని లేక క్రైస్తవులని మీరు అంటారా? ఇలా అడుగు, మీకు బాగా తెలుసా లేక అల్లాకా? అల్లా అప్పగించిన సాక్ష్యాన్ని దాచే వ్యక్తి కంటే పరమ దుర్మార్గుడు ఎవడు? మీ చేష్టలను అల్లాహ్ గమనించకుండా ఉండటం లేదు. వారంతా గతించిన ఒక సంఘం. వారి సంపాదన వారిది, మీ సంపాదన మీది. వారి కర్మలను గురించి మిమ్మల్ని ప్రశ్నించటం సంభవించదు.
అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మూర్ఖ జనులు ఇలా అంటారు, పూర్వం ఏ ఖిబ్లా వైపునకు తిరిగి వారు నమాజు చేసేవారో దాని నుండి ఇంత అకస్మాత్తుగా మరలటానికి కారణం? ప్రవక్త వారితో ఇలా అను, ప్రాక్ పశ్చిమాలు అన్నీ అల్లావే, అల్లాహ్ తాను కోరిన వారికి రుజుమార్గం చూపుతాడు. ఈ విధంగా మేము మిమ్మల్ని ఒక మధ్యస్థ సమాజంగా చేశాము, ఇకపై మీరు సమస్త మానవజాతికి సాక్షులుగా ఉంటారు, ప్రవక్త మీకు సాక్షిగా ఉంటాడు. ఎవరు ప్రవక్తను అనుసరిస్తారో, ఎవరు వెనుతిరిగిపోతారో పరీక్షించాలనే మేము పూర్వం మీరు మీ ముఖాన్ని ఏ దిక్కువైపునకు తిప్పేవారో ఆ దిక్కునే మీ ఖిబ్లాగా నిర్ణయించాము. ఇది నిజంగా ఎంతో కఠినమైన విషయం, కాని అల్లాహ్ సన్మార్గ భాగ్యాన్ని కలుగజేసిన వారికి ఇది ఏమాత్రం కష్టతరం కాలేదు. ఈ మీ విశ్వాసాన్ని అల్లాహ్ ఏమాత్రం వృధా కానివ్వడు. మానవుల పట్ల అల్లాకు ఎంతో కరుణ వాత్సల్యం ఉన్నాయనే విషయాన్ని నిశ్చయంగా నమ్మండి. ప్రవక్త, నీవు మాటిమాటికి నీ ముఖాన్ని ఆకాశం వైపునకు ఎత్తటం మేము గమనిస్తూనే ఉన్నాము. ఇదిగో నీకు అత్యంత ప్రీతికరమైన ఖిబ్లా వైపునకే ఇప్పుడు మేము నిన్ను త్రిప్పుతున్నాము, కాబట్టి నీవు ముఖాన్ని మస్జిదే హరాము వైపునకు త్రిప్పు. ఇకపై మీరెక్కడున్నా సరే ముఖాన్ని ఆ వైపునకు పెట్టి నమాజు చెయ్యండి. ఖిబ్లా మార్పునకు సంబంధించిన ఈ ఆదేశాన్ని వారి ప్రభువే ఇచ్చాడని, అది సత్యం అని గ్రంథ ప్రజలకు బాగా తెలుసు. కాని ఇది తెలిసిన తరువాత కూడా వారు ఏమి చేస్తున్నారో దానిని అల్లాహ్ గమనించకుండా ఉండటం లేదు. గ్రంథ ప్రజలకు నీవు ఏ నిదర్శనం చూపినా వారు నీ ఖిబ్లాను అనుసరించటం సంభవించదు. వారి ఖిబ్లాను అనుసరించటం నీకూ సాధ్యపడదు. వారిలోని ఏ వర్గం వారు కూడా మరొకరి ఖిబ్లాను అనుసరించటానికి తయారుగా లేరు. నీవు ఈ జ్ఞానం పొందిన తరువాత కూడా ఒకవేళ వారి కోరికలను అనుసరిస్తే నిశ్చయంగా దుర్మార్గులలో చేరిపోతావు. మేము ఎవరికి గ్రంథాన్ని ప్రసారించామో వారు తమ సంతానాన్ని ఏ విధంగా గుర్తిస్తారో అదే విధంగా ఖిబ్లాగా నిర్ణయింపబడిన ఈ స్థలాన్ని గుర్తిస్తారు. కాని వారిలోని ఒక వర్గం బుద్ధిపూర్వకంగా సత్యాన్ని కప్పిపుచ్చుతోంది. నిస్సందేహంగా ఇది మీ ప్రభువు నుండి వచ్చిన సత్యం, కనుక దీని విషయంలో మీరు ఏమాత్రము సంశయములో పడకండి. ప్రతి ఒక్కడికి ఒక దిక్కు ఉన్నది, దాని వైపునకు అతడు తిరుగుతాడు. కనుక మీరు మంచి పనులలో మిన్నగా ఉండటానికి ప్రయత్నించండి. మీరంతా ఎక్కడున్నా సరే అల్లాహ్ మిమ్మల్ని కనుగొంటాడు. ఆయన శక్తికి అతీతమైనది ఏదీ లేదు. మీరు ఏ ప్రాంతంలో ప్రయాణం చేసినా మీ ముఖాన్ని నమాజు సమయంలో మస్జిదే హరాము వైపునకు త్రిప్పండి, ఎందుకంటే ఇది మీ ప్రభువు చేసిన న్యాయమైన నిర్ణయం. మీ కర్మలను అల్లా గమనించకుండా ఉండటం లేదు. మీరు ఏ ప్రదేశములో ప్రయాణం చేసినా మీ ముఖాన్ని మస్జిదే హరాము వైపునకే త్రిప్పండి. మీరు ఎక్కడున్నా సరే దానివైపునకే తిరిగి నమాజు చెయ్యండి. దీనివల్ల మీకు వ్యతిరేకంగా వాదించటానికి ప్రజలకు అవకాశం లభించదు. కాని వారిలో దుర్మార్గులైన వారి నోరు ఎట్టి పరిస్థితులలోనూ ఊరుకోదు. అందుకని వారికి భయపడకండి, నాకు భయపడండి. ఇంకా నేను మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేస్తాను. మీరు నా ఈ ఆజ్ఞాపాలన ద్వారా సాఫల్య మార్గం పొందే అవకాశం ఉంది. ఆ ప్రకారంగానే ఈ విషయాల వల్ల మీకు సాఫల్య భాగ్యం కలిగింది. మేము మీలో నుండే ఒకరిని ప్రవక్తగా మీ మధ్యకు పంపాము. అతను మీకు మా వాక్యాలను వినిపిస్తాడు, మీ జీవితాలను తీర్చిదిద్దుతాడు, మీకు గ్రంథాన్ని దివ్య జ్ఞానాన్ని బోధిస్తాడు, మీకు తెలియని ఎన్నో విషయాలు నేర్పుతాడు. కనుక మీరు నన్ను జ్ఞాపకం పెట్టుకోండి, నేను మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుంటాను. నాకు కృతజ్ఞతలు తెలుపండి, చేసిన మేలును మరువకండి. విశ్వాసులారా, సహనం ద్వారా, నమాజు ద్వారా సహాయం అర్థించండి. సహనం కలవారికి అల్లాహ్ తోడుగా ఉంటాడు. అల్లా మార్గములో చంపబడిన వారిని మృతులు అనకండి. వాస్తవానికి వారు సజీవులు, కాని మీరు వారి జీవితాన్ని గ్రహించలేరు. భయప్రమాదాలకు, ఆకలి బాధకు, ధన ప్రాణ ఆదాయాల నష్టానికి గురి చేసి మేము మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తాము. ఈ పరిస్థితులలో మనస్థైర్యంతో ఉండేవారు, కష్టకాలం దాపురించినప్పుడు మేమంతా అల్లాకే చెందినవారము, అల్లా వైపునకే మరలిపోవలసిన వారము అని అనేవారికి శుభవార్తలు తెలుపు. వారిపై వారి ప్రభు తన అపూర్వ అనుగ్రహాలను కురిపిస్తాడు. ఆయన కారుణ్య ఛాయలు వారికి ఆశ్రయమిస్తాయి. వారే సన్మార్గగాములు. సఫా మర్వాలు నిశ్చయంగా అల్లా యొక్క చిహ్నాలు. కనుక కాబా గృహానికి హజ్ కొరకు లేక ఉమ్రా కొరకు పోయేవారు ఈ రెండు కొండల మధ్య సయీ చేస్తే అది దోషం ఎంతమాత్రం కాదు. స్వచ్ఛందంగా హృదయపూర్వకంగా ఎవరైనా ఏదైనా సత్కార్యం చేస్తే అది అల్లాకు తెలుస్తుంది, ఆయన దానిని ఆదరిస్తాడు. మేము అవతరింపజేసిన స్పష్టమైన జ్ఞానబోధలు, ధర్మోపదేశాలు వాస్తవానికి మానవులందరి మార్గదర్శకత్వం కోసం అని మేము మా గ్రంథములో విషదం చేసిన తరువాత కూడా వాటిని దాచేవారిని అల్లాహ్ తప్పకుండా శపిస్తాడు. ఇంకా శపించేవారంతా వారిని శపిస్తారు. కాని ఎవరు పశ్చాత్తాపంతో తమ ఈ వైఖరిని మార్చుకుంటారో, తమ నడవడికను సంస్కరించుకుంటారో, తాము గోప్యంగా ఉంచుతూ వచ్చిన దానిని ప్రకటిస్తారో, వారిని నేను క్షమిస్తాను. నేను అమితంగా మన్నించేవాణ్ణి, అధికంగా కరుణించేవాణ్ణి. అవిశ్వాస వైఖరిని అవలంబించి అవిశ్వాసులుగానే అసూలు బాసిన వారిని అల్లాహ్, ఆయన దూతలు, ఇంకా మానవులందరూ శపిస్తారు. ఆ శాపగ్రస్త స్థితిలోనే వారు సదా ఉంటారు. వారి శిక్షను తగ్గించటం కాని వారికి మళ్లీ ఏ వ్యవధి ఇవ్వటం కాని సంభవించదు. మీ దేవుడు ఒక్కడే. ఆ కరుణామయుడు, ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు లేడు. ఈ సత్యం గ్రహించటానికి ఏవైనా గుర్తులు, తార్కాణాలు అవసరమైతే వివేకం ఉన్నవారికి భూమ్యాకాశాల నిర్మాణములో రేయింబవళ్లు ఒకదాని వెంట ఒకటి చేసే నిరంతరమైన పయనములో ప్రజాబాహుళ్యానికి ఉపయోగపడే వస్తువులు మోసుకుంటూ నదులలో, సముద్రాలలో సంచరించే ఓడలలో, పైనుండి అల్లా కురిపించే వర్షపు నీటిలో, తద్వారా ఆయన మృతభూమికి ప్రాణం పోస్తాడు. ఈ ఏర్పాటు ద్వారా భూమిలో వివిధ ప్రాణులను వర్ధిల్లజేస్తాడు. వాయువుల సంచారములో, భూమ్యాకాశాల మధ్య అల్లా ఆదేశాలకు కట్టుబడి ఉన్న మేఘమాలికలలో అసంఖ్యాకమైన సూచనలు కానవస్తాయి. కాని
అల్లా ఏకత్వాన్ని స్పష్టంగా బహిరంగంగా చాటే ఇన్ని సూచనలు ఉన్నప్పటికీ కొందరు అల్లాను కాదని ఇతరులను ఆయనకు సమానులుగా ప్రత్యర్థులుగా భావిస్తారు. వారు అల్లా పట్ల కలిగి ఉండవలసిన ప్రేమతో వారిని ప్రేమిస్తారు. కాని విశ్వాసులు అన్నిటికంటే అధికంగా అల్లానే ప్రేమిస్తారు. సర్వశక్తులు సర్వాధికారాలు అల్లా గుప్పెట్లో ఉన్నాయని, ఇంకా శిక్షించటంలో కూడా ఆయన చాలా కఠినుడని ఈ దుర్మార్గులకు మున్ముందు ఘోర శిక్షను ప్రత్యక్షంగా చూసిన తరువాత బోధపడే బదులు ఇప్పుడే బోధపడితే ఎంత బాగుంటుంది. అల్లాహ్ వారిని శిక్షించే సమయాన వారు ప్రపంచంలో ఏ నాయకుల ఏ మార్గదర్శకుల అడుగు జాడలలో నడిచేవారో ఆ నాయకులు ఆ మార్గదర్శకులు తమ అనుచరులతో ఏమాత్రం సంబంధం లేని విధంగా ప్రవర్తిస్తారు. కాని వారికి శిక్ష మాత్రం తప్పదు. ఇంకా వారి సకల సాధనా సంపత్తుల పరంపర చెగిపోతుంది. అప్పుడు అనుచరులు ఇలా అంటారు, మాకు ప్రపంచానికి మళ్లీ తిరిగిపోయే మరొక అవకాశం లభిస్తే వారు ఈరోజు మమ్మల్ని త్యజిస్తున్న విధంగానే మేము వారిని అప్పుడు త్యజిస్తాము. ఈ విధంగా ప్రపంచంలో వారు చేసిన కర్మలను అల్లా వారి ముందు ఉంచుతాడు. వారు అప్పుడు నిస్పృహతో తీవ్ర అవమాన భారంతో కృంగిపోతారు. అయినప్పటికీ నరకాగ్ని నుండి బయటపడటం వారికి సాధ్యపడదు. ప్రజలారా, భూమిలోని ధర్మసమ్మతమైన పరిశుభ్రమైన వాటినన్నింటినీ మీరు తినండి. శైతాను చూపే మార్గాలను తొక్కకండి. వాడు మీకు బహిరంగ శత్రువు. దుర్మార్గాన్ని అశ్లీలాన్ని చెయ్యండి అని వాడు మిమ్మల్ని ఆజ్ఞాపిస్తాడు. ఏ విషయాలను గురించి అయితే అల్లా చెప్పినట్లు మీకు తెలియదో ఆ విషయాలను అల్లా పేరుతో చెప్పండి అని మిమ్మల్ని ప్రేరేపిస్తాడు. అల్లా అవతరింపజేసిన ఆదేశాలను అనుసరించండి అని వారితో అన్నప్పుడు వారు, మా పూర్వీకులు అవలంబిస్తూ ఉండగా చూచిన పద్ధతినే మేము అనుసరిస్తాము అని సమాధానం చెబుతారు. వారి పూర్వీకులు జ్ఞానము లేని వారైనప్పటికీ సన్మార్గం పొందని వారైనప్పటికీ వారు వారినే అనుసరిస్తూ పోతారా? అల్లా చూపిన మార్గాన్ని తిరస్కరించే వారి పోలిక ఇలా ఉంది, పశువుల కాపరి పశువులను కేకవేస్తాడు, కాని అవి ఆ కేకల అరుపుల ధ్వనిని తప్ప దేనిని వినలేవు. వారు చెవిటివారు, మూగవారు, గ్రుడ్డివారు. అందుకని ఏ విషయమూ వారి బుర్రకెక్కదు. విశ్వసించిన ఓ ప్రజలారా, నిజంగానే మీరు అల్లా ఆరాధకులైతే మేము మీకు ప్రసాదించిన పరిశుభ్రమైన వస్తువులను నిస్సంకోచంగా తినండి. అల్లాకు కృతజ్ఞతలు చెలుపండి. అల్లా నిషేధించినవి ఏమన్నా ఉంటే అవి ఇవి మాత్రమే. మరణించిన వాటిని తినకండి. రక్తాన్ని పంది మాంసాన్ని ముట్టకండి. ఇంకా అల్లాకు కాక ఇతరులకు సమర్పించబడిన దానిని తినకండి. కాని ఎవరైనా గత్యంతరం లేక వాటిలోని ఏ పదార్థాన్నైనా తింటే అది పాపం కాదు. అయితే నిషేధాజ్ఞను ఉల్లంఘించే ఉద్దేశ్యం ఉండకూడదు. ఇంకా అవసరానికి మించి తినకూడదు. అల్లా క్షమించేవాడు కరుణించేవాడును. వాస్తవమేమిటంటే అల్లా తన గ్రంథములో ప్రవచించిన ఆజ్ఞలను దాచేవారు వాటిని స్వల్ప ప్రాపంచిక ప్రయోజనాల కొరకు విక్రయించేవారు నిశ్చయంగా తమ ఉదరాలను అగ్నితో నింపుకుంటున్నారు. ప్రళయ దినము నాడు అల్లాహ్ వారిని ఏమాత్రం పలుకరించడు, పవిత్రులుగా పరిగణించడు. వారికి వ్యధాభరితమైన శిక్ష కలదు. సన్మార్గానికి బదులు వక్రమార్గాన్ని, క్షమాభిక్షకు బదులు ఘోర శిక్షను కొనుక్కున్నవారు వీరు. ఎంత ధైర్యం వీరికి! నరక శిక్షను సైతం భరించటానికి సిద్ధంగా ఉన్నారు. ఇదంతా ఎందుకు సంభవించిందంటే అల్లాహ్ సత్యంతో కూడుకున్న గ్రంథాన్ని అవతరింపజేశాడు. కాని ఈ గ్రంథములో విభేదాలు కల్పించినవారు తమ తగాదాలలో పడి అసలు సత్యము నుండే చాలా దూరం వెళ్లిపోయారు. సత్కార్యం అంటే మీరు మీ ముఖాలను తూర్పుకో పడమరకో త్రిప్పటం కాదు. సత్కార్యం అంటే మనిషి అల్లాను, అంతిమ దినాన్ని, దూతలను, అల్లా అవతరింపజేసిన గ్రంథాన్ని, ఆయన ప్రవక్తలను హృదయపూర్వకంగా విశ్వసించటం. ఇంకా అల్లా పట్ల ప్రేమతో తాము ఎక్కువగా ఇష్టపడే ధనాన్ని బంధువుల కొరకు, అనాథుల కొరకు, నిరుపేదల కొరకు, బాటసారుల కొరకు సహాయం చెయ్యండి అని అర్థించేవారి కొరకు, ఖైదీలను విడుదల చెయ్యటానికి వ్యయపరచటం, ఇంకా నమాజును స్థాపించటం, జకాతు ఇవ్వటం, వాగ్దానం చేస్తే దానిని పాలించేవారు, కష్టకాలములో లేమిలో సత్యానికి అసత్యానికి మధ్య జరిగే పోరాటములో స్థైర్యం చూపేవారు సత్పురుషులు. వాస్తవంగా సత్యసంధులు, అల్లాయడల భయభక్తులు కలవారు వీరే. విశ్వసించిన ఓ ప్రజలారా, హత్యా వ్యవహారాలలో మీ కొరకు ప్రతీకార న్యాయం నిర్ణయించబడింది. హత్య చేసిన వ్యక్తి స్వతంత్రుడైతే ఆ స్వతంత్రుణ్ణే శిక్షించాలి, బానిస అయితే ఆ బానిసనే వధించాలి, స్త్రీ అయితే ఆ స్త్రీనే చంపాలి. ఒకవేళ హతుని సోదరుడు హంతకుణ్ణి కనికరించదలిస్తే న్యాయసమ్మతంగా రక్త శుల్క నిర్ణయం జరగాలి. హంతకుడు రక్తధనాన్ని ఉత్తమ రీతిలో అతనికి చెల్లించాలి. ఇది మీ ప్రభువు నుండి మీకు లభించే సౌకర్యం, కారుణ్యం. దీని తరువాత కూడా ఈ హద్దులను అతిక్రమించేవారు ఘోర శిక్షకు గురి అవుతారు. బుద్ధి జ్ఞానం కల ఓ మానవులారా, ఈ ప్రతీకార న్యాయం మీ సమాజానికి ఊపిరి. ఈ శాసనోల్లంఘనానికి మీరు దూరంగా ఉంటారని ఆశించబడుతోంది. మీలో ఎవరికైనా మరణకాలము సమీపించినప్పుడు వారు ఆస్తిపాస్తులు కలవారైతే తమ తల్లిదండ్రులకు, బంధువులకు న్యాయసమ్మతంగా పంచిపడుతూ మరణ శాసనం విధిగా వ్రాయాలి. ఇది అల్లా పట్ల భయభక్తులు కలవారి విద్యుక్త ధర్మం. ఇంకా మరణ శాసనం విన్నవారు తరువాత ఒకవేళ దానిని మార్చితే దాని పాపమంతా ఆ మార్చిన వారిది. అల్లాహ్ అంతా వింటాడు, ఆయనకు అన్నీ తెలుసు. కాని మరణ శాసనం చేసిన వ్యక్తి తెలియకపోవటం వల్లనో లేక బుద్ధిపూర్వకంగానో అన్యాయం చేశాడనే అనుమానం ఎవరికైనా కలిగితే వారు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారందరి మధ్య రాజీ కుదిరిస్తే అందులో ఏమాత్రం దోషం లేదు. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడూను. విశ్వసించిన ప్రజలారా, ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది. ఏ విధంగా మీకు పూర్వం ప్రవక్తలను అనుసరించేవారికి కూడా విధించబడిందో, దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది. ఈ ఉపవాసం కొన్ని దినాల వరకే. కాని మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులైతే లేక ప్రయాణంలో ఉంటే వేరే దినాలలో ఆ ఉపవాస దినాలను పూర్తి చెయ్యాలి. ఉపవాసం ఉండే శక్తి కలవారు ఒకవేళ దానిని పాటించకపోతే పరిహారం చెల్లించాలి. ఒక ఉపవాస దినానికి పరిహారం ఒక పేదవానికి భోజనం పెట్టడం. కాని ఎవరైనా సహృదయంతో ఇంకా ఎక్కువ పుణ్యం చేస్తే అది వారికే మేలు. అయితే మీరు విషయాన్ని గ్రహించగలిగితే ఉపవాసం ఉండటమే మీకు ఉత్తమం. పవిత్ర ఖురాను అవతరించిన మాసం రమదాను మాసం. మానవులందరికీ ఆ గ్రంథం మార్గదర్శకం. రుజుమార్గం చూపే, సత్యాసత్యాలను వేరుపరచే స్పష్టమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి. కనుక ఇక నుండి రమదాను మాసాన్ని పొందే వ్యక్తి ఆ మాసం అంతా విధిగా ఉపవాసం ఉండాలి. కాని వ్యాధిగ్రస్తులైన వారు లేదా ప్రయాణములో ఉన్నవారు ఆ ఉపవాస దినాలను వేరే దినాలలో పూర్తి చెయ్యాలి. అల్లాహ్ మీకు సౌలభ్యం కలుగజెయ్యాలనే అభిలషిస్తాడు. మిమ్మల్ని కష్టపెట్టాలనే తలంపు ఆయనకు లేదు. కనుక మీరు ఉపవాస దినాల సంఖ్యను పూర్తి చెయ్యగలగటానికి, అల్లాహ్ మీకు ప్రసాదించిన మహోపదేశానికి మీరు అల్లాహ్ ఔన్నత్యాన్ని కొనియాడటానికి, ఆయనకు మీరు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి ఈ పద్ధతి తెలుపబడుతోంది. నా దాసులు నన్ను గురించి నిన్ను అడిగితే నేను వారికి అత్యంత సమీపంలోనే ఉన్నానని, పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపును వింటాను, సమాధానం పలుకుతాను అని ఓ ప్రవక్త నీవు వారికి తెలుపు. కనుక వారు నా సందేశాన్ని విని దానిని స్వీకరించాలి, నన్ను విశ్వసించాలి. ఈ విషయం నీవు వారికి వినిపించు. వారు రుజుమార్గాన్ని పొందే అవకాశం ఉంది. ఉపవాస కాలములో రాత్రి సమయాలలో మీరు మీ భార్యల వద్దకు పోవడం మీ కొరకు ధర్మసమ్మతం చెయ్యబడింది. వారు మీకు దుస్తులు, మీరు వారికి దుస్తులు. మీరు రహస్యంగా ఆత్మద్రోహానికి పాల్పడుతున్నారనే విషయం అల్లాకు తెలిసిపోయింది. అయినప్పటికీ ఆయన మీ అపరాధాన్ని క్షమించాడు, మిమ్మల్ని మన్నించాడు. ఇక నుండి మీరు మీ భార్యలతో సంభోగం చేయవచ్చు. అల్లాహ్ మీ కొరకు ధర్మసమ్మతం చేసిన సుఖానుభవాన్ని పొందండి. ఇంకా రాత్రి నలుపు రేఖల నుండి ఉషోదయపు ధవళ రేఖలు ప్రస్ఫుటమయ్యే వరకు మీరు తినండి, త్రాగండి. ఆ తరువాత వీటన్నింటినీ త్యజించి చీకటిపడే వరకు మీ ఉపవాసాన్ని పూర్తి చెయ్యండి. కాని మసీదులలో ఎతెకాఫును పాటించేటప్పుడు మీరు మీ భార్యలతో సంభోగించకండి. ఇవి అల్లాహ్ ఏర్పరచిన హద్దులు, వీటి దరిదాపులకు కూడా పోకండి. ఈ విధంగా అల్లాహ్ తన ఆజ్ఞలను ప్రజలకు స్పష్టం చేస్తాడు. తప్పుడు మార్గాల నుండి వారు తమను తాము రక్షించుకుంటారని ఆశించబడుతోంది. మీలో మీరు ఒకరి ఆస్తిని మరొకరు అన్యాయంగా కబళించకండి. బుద్ధిపూర్వకంగా అక్రమమైన రీతిలో ఇతరుల ఆస్తిలో కొంత భాగాన్ని కాజేసే అవకాశం లభిస్తుందేమో అనే దురుద్దేశ్యంతో దానిని న్యాయ నిర్ణేతల వద్దకు తీసుకుని పోకండి. ప్రవక్త, తరిగే పెరిగే చంద్రుని రూపాలను గురించి ప్రజలు నిన్ను అడుగుతుంటారు. నీవు వారికి ఇలా తెలుపు, తేదీల లెక్కకు, హజ్ కాల నిర్ణయానికి అవి గుర్తులు. ఇంకా వారికి ఇలా చెప్పు, మీరు మీ ఇళ్లల్లోకి వాటి వెనుక భాగం నుండి ప్రవేశించటం సత్కార్యం ఎంతమాత్రం కాదు. దైవాగ్రహానికి దూరంగా ఉండటమే అసలు నిజమైన సత్కార్యం. కనుక మీరు వాకిళ్ల నుండే ఇళ్లల్లోకి ప్రవేశించండి. అయితే అల్లాకు భయపడుతూ ఉండండి, బహుశా మీకు వాస్తవమైన సాఫల్య భాగ్యం కలుగవచ్చు. మీతో పోరాడేవారితో మీరు అల్లా మార్గంలో పోరాడండి, కాని హద్దులు అతిక్రమించకండి. హద్దులు అతిక్రమించేవారిని అల్లాహ్ ప్రేమించడు. మీకు వారు ఎక్కడ ఎదురైనా మీరు వారితో పోరాడండి. మిమ్మల్ని వారు ఎక్కడ నుండి పారద్రోలారో అక్కడి నుండి మీరూ వారిని పారద్రోలండి. చంపటం చెడ్డదే, కాని పీడన అంతకంటే చెడ్డది. మస్జిదే హరాము వద్ద వారు మీతో యుద్ధం చెయ్యనంత వరకు మీరూ వారితో యుద్ధం చెయ్యకండి. కాని వారే అక్కడ కయ్యానికి కాలు దువ్వితే మీరు వారిని చంపటానికి వెనుదీయకండి. అవిశ్వాసులకు ఇదే తగిన శిక్ష. వారు యుద్ధం చెయ్యటం మానుకుంటే మీరూ మానండి. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు అనే విషయాన్ని తెలుసుకోండి. పీడన అంతమయ్యే వరకు, దైవ ధర్మం స్థాపించబడే వరకు మీరు వారితో యుద్ధం చేస్తూనే ఉండండి. తరువాత వారు దానిని మానుకుంటే దౌర్జన్యపరులను తప్ప మరెవ్వరినీ శిక్షించకూడదు. నిషిద్ధమాసానికి బదులు నిషిద్ధమాసమే. నిషేధాలన్నింటినీ అందరూ సమానంగా గౌరవించవలసినదే. కనుక మీపై ఎవరన్నా దాడి చేస్తే మీరూ వారిపై అదేవిధంగా దాడి చెయ్యండి. అయితే అల్లాకు భయపడుతూ ఉండండి. అల్లాహ్ ఏర్పరచిన హద్దులను అతిక్రమించకుండా ఉండేవారితోనే అల్లాహ్ ఉంటాడు అనే విషయాన్ని తెలుసుకోండి. అల్లా మార్గంలో ఖర్చు పెట్టండి. చేతులారా, మిమ్మల్ని మీరు వినాశం పాలు చేసుకోకండి. మేలు చెయ్యండి. మేలు చేసేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. హజ్ను, ఉమ్రాను అల్లా సంతోషం కోసం చెయ్యాలని సంకల్పించుకుంటే దానిని నెరవేర్చండి. మార్గ మధ్యంలో చిక్కుకుంటే మీరు ఇవ్వగలిగిన ఖుర్బానీని అల్లాకు సమర్పించండి. ఖుర్బానీ తన స్థానాన్ని చేరనంత వరకు మీరు శిరోముండనాన్ని చేయించుకోకండి. కాని మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులై లేదా తల బాధకు లోనై ఖుర్బానీ తన స్థానానికి చేరక మునుపే శిరోముండనం చేయించుకుంటే దానికి పరిహారంగా ఉపవాసం ఉండాలి, లేక దానధర్మాలు చెయ్యాలి, లేక ఖుర్బానీ ఇవ్వాలి. తరువాత శాంతి భద్రతలు నెలకొన్నట్లయితే, మీరు హజ్కు ముందే మక్కాకు చేరుకున్నట్లయితే ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ హజ్ కాలం వచ్చే వరకు మీలో ఎవరైనా ఉమ్రా చేసినట్లయితే వారు తమ శక్తికి తగిన విధంగా ఖుర్బానీ ఇవ్వాలి. ఖుర్బానీ ఇవ్వలేకపోతే హజ్ కాలములో 3 ఉపవాసాలు, ఇంటికి తిరిగి వచ్చిన పిదప 7 ఉపవాసాలు, ఈ విధంగా మొత్తం 10 ఉపవాసాలు ఉండాలి. మస్జిదే హరాముకు సమీపంలో ఇల్లు వాకిలి లేని వారికే ఈ సౌకర్యం వర్తిస్తుంది. అల్లా ఇచ్చే ఈ ఆజ్ఞలను మీరు ఉల్లంఘించకండి. అల్లాహ్ కఠినంగా శిక్షించేవాడని మీరు స్పష్టంగా తెలుసుకోండి. హజ్ మాసాలు